ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళ
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక 4 రోజుల ముందర, అనగా గత ఆదివారం రోజు మనందరం ఎంతో ఆనందోత్సాహాలతో పిల్లలు పెద్దలు అందరం కలిసి ఎంతో వైభవంగా దీపావళి పండుగను జరుపుకున్నాం కదా. మరి శ్రోతలందరికీ ఆ రోజు ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం మాకు దక్కలేదు. సో మరి ఆనాటి శుభాకాంక్షలు ఎప్పుడు శుభాకాంక్షలే కాబట్టి ఈనాడు గణేష్ మీ అందరికీ గడిచిపోయిన ఆ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. మరి స్వామి దివ్య ఆశీస్సులు అందరిపైన సదా ఉండాలని ప్రార్థిస్తూ, స్వామి మనందరి హృదయాలలో జ్ఞానజ్యోతిని ప్రేమజ్యోతిని వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత గురించి విస్తృతంగా చెప్పారు. చెప్పిన ఎన్నో అంశాల్లో ముఖ్యంగా ఏ రోజైతే స్వామివారు పండుగ రోజుల్లో ఉపన్యాసాలిస్తారో ఆ రోజు స్వామి ఎంతో అర్థమయ్యే విధంగా పిల్లలకి పెద్దలకి అందరికీ మనసుకి హత్తుకునే విధంగా మన భారతీయ సంస్కృతిలో అసలు పండుగలు ఈ పబ్బాలు ఎందుకు జరుపుకుంటారు అని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఒక విశ్లేషణ మనం చేసినట్లయితే స్వామి చెప్పిన దాని గురించి, భారతీయ సంస్కృతిలో ప్రతి నిత్యం ఒక పండుగ. ఎందుకంటే భారతీయులు భగవద్ ఆరాధనని తమ జీవన యాంకర్గా తీసుకుంటారు. మరి జీవితంలో భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ప్రతిరోజు ఒక పండుగ, ప్రతిరోజు ఒక పూజ అయిపోతుంది. స్వామి చెప్పినట్టు భగవద్ ఆరాధన ప్రతి నిత్యం చేసేది ఒక ఎత్తైతే, నిత్యం మన జీవితం పండుగ ఎందుకవుతుంది అంటే, మనం హిస్టరీ తిరిగివేసినట్లయితే 400-500 సంవత్సరాలకు పూర్వం అంట ప్రతిరోజు 365 రోజులు కూడా భారతదేశంలో పండుగలు జరుపుకునేవారంట. ఎందుకు అంటే జీవితం భగవంతుడు ఇచ్చిన ఒక వరం. సో ప్రతి నిత్యం కూడా అది సెలబ్రేట్ చేసుకోవాలి, జరుపుకోవాలి, ఆనందోత్సాహాలతో జీవితాన్ని మనం గడపాలి అనే ఒకే ఒక్క సదుద్దేశంతో భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు ఒక పండుగగా నిర్ణయించారు. మరి గత మాసంలో మనం చూసినట్లయితే దసరా పండుగ జరుపుకున్నాం, అది కూడా నవరాత్రులు జరుపుకున్నాం. ఇమీడియట్ గా మనం దీపావళి పండుగ జరుపుకున్నాం. నరక చతుర్దశి, నరకాసురుడిని వధించి సత్యభామ లోకకంటకుడైన నరకాసురుడిని వధించి లోకక్షేమం కొరకు అందరినీ దీవించి దివ్యలు వెలిగించి ఆ జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసింది. మరి అది ఒక ఎత్తైతే మరి ఈనాడు ఒక ప్రత్యేకమైన పండుగ. మనకందరికీ స్వామి చెప్తూ ఉంటారు, భారతీయులు పూజించని వస్తువు అంటూ లేదు ఈ సృష్టిలో. చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, గుట్ట కానివ్వండి, నీరు కానివ్వండి, ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకమై ఉన్నది. ఆ పంచభూతాలు కూడా భగవంతుణ్ణించి ఆవిర్భవించాయి. అందుకే ఆ పంచభూతాలు దేంట్లో అయితే ఉన్నాయో అవంతా భగవంతుని కింద లెక్కే. అందుకే భారతీయులు ఈ ప్రకృతి ఆరాధన అనేది ఎంతో ప్రముఖమైన అంశంగా తమ సంస్కృతిలో పెట్టుకున్నారు. మరి అందుకే మనం చూసినట్లయితే పురాణ ఇతిహాసాల నుంచి కూడా చెట్లకు పూజించడం, మన కృష్ణావతారంలో గోపికలందరూ గోవర్ధనగిరిని పూజించటం, మరి పుట్టల్ని పూజించడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగండి. ఈరోజు నాగుల చవతిగా జరుపుకుంటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈరోజు కార్యక్రమం. ఎందుకంటే మనం ఒక ఈ అంశం గురించి ఎప్పుడు విడిగా చర్చించుకోలేదు, మాట్లాడుకోలేదు. ఈ ప్రస్తావన ఎప్పుడు రావాలి అన్న ప్రయత్నం కూడా చేయలేదు. అనుకోకుండా ఉదయం శ్రోతలందరికీ ఏమి ప్రత్యేక కార్యక్రమం అందించాలి అనుకుంటున్నప్పుడు పొద్దున్న అమ్మతో పాటు పుట్ట దగ్గరికి వెళ్లి ఆ పుట్టలో పాలు పోసి ఆ నాగదేవతని, నాగరాజుని ఆరాధించి తిరిగి వస్తున్న సమయంలో నాకు అనిపించింది, అరే ఈ ఆరాధనకి ఉన్న విశిష్టత ఏంటి, ఎందుకు జరుపుకుంటామో, అసలు దీని అంతరార్థం ఏంటి తెలుసుకుంటే బాగుంటుంది కదా, నలుగురితో పంచుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది కదా అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వింతేమిటంటే ఈ పండుగ యొక్క విశిష్టత గురించి చెప్తూ ఉంటే మనం స్వామి అసలు దీని గురించి ఏదో చేసుంటారు, తప్పకుండా స్వామి గురించి మాట్లాడుకోవాలంటే ఒక అంశం అక్కర్లేదు, ఏ అంశం తీసుకున్నా దాంట్లో స్వామి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. మరి ఈ నాగసాయి గురించి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందా అని అనిపించింది. అనిపిస్తూ పుస్తకాల్లో స్వామి దీని గురించి ఎప్పుడన్నా చెప్పారా అని అలా తిరగేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు ఈ నాగసాయిని వివరిస్తూ స్వామికి, ప్రకృతిలో ప్రతి జీవికి ఎట్లా హాని తలపెట్టకుండా ఉండాలి అని స్వామి మనకి బోధిస్తూ ఉన్న ఎన్నో సంఘటనలు, లీలలు మనకి కనబడ్డాయి. మరి అవన్నీ మీతో పంచుకునే ప్రయత్నం చేయడానికి ఈ కృషి. ముందుగా అసలు ఈ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటాము, ఎలా జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం అనేది చూద్దాం. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మడుగడకు జీవనాధారమైనది కనుక దాన్ని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుల్ని, పుట్టల్ని, రాయిని, రప్పని, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నాం. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు పూర్వం రోజుల్లో. ఇప్పటికీ కూడా ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. చూశారా, స్వామి ఇప్పుడు చెప్తారు కదా, ప్రకృతిలో ఏ వస్తువు తీసుకున్నా, ఏ జీవి తీసుకున్నా అన్ని మనకి సహాయపడేవే గాని దురుపయోగమైనది, ఉపయోగపడనిది ఏదీ లేదంటారు. సరే, మన పురాణాల్లో ఈ నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. మరి ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలుంటాయి. స్వామి ఇప్పుడు చెప్తారు కదా, 9 రంధ్రాల తోలుచిత్తు ఈ మానవ శరీరం అని, వాటినే నవరంధ్రాలు అని అంటారు. మన శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారట. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది. మన స్వామి కూడా ఎన్నో మార్లు ఈ కుండలిని శక్తి గురించి తమ ఉపన్యాసాల్లో మనకి ప్రస్తావించారు. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషాల్ని క్రక్కుతూ మానవులలో సత్వగుణ సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే. ఈ నాగుపాము పుట్టలలో పాలు పోయటంలో గల అంతర్యమేంటో అని చెప్తారన్నమాట. నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలివిడి చిమ్మిలి అంటే ఇది నువ్వులతో చేస్తారన్నమాట. అరటిపళ్ళు, తాటిబుర్రగంజు, తేగలు ఇలాంటివన్నీ నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట దగ్గర దీపావళి నాడు మనం మిగిల్చిపోయిన కొన్ని పటాసులను కూడా కాల్చి చిన్నపిల్లలతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మరి ఇది మన నాగుల చవితిలో ఉన్న విశిష్టత. సరే, మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం, మరి ఈ నాగుల చవితికి స్వామికి ఏంటి సంబంధం అప్పా అని. ఈరోజు మనం స్వామిని నాగసాయిగా కొలుచుకునే భాగ్యం కలిగింది. అంటే ప్రతిరోజు మనం మన ఇష్టదైవమైన సాయి భగవాను మనకి కావలసిన రూపంలో ఆరాధించుకోవచ్చు. స్వామి సర్వదేవతా అతీత స్వరూపులు. మరి ఆ సాయి భగవానుడి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది ఈనాడు. మరి ఈ మధురమైన కథలు లీలలు తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, స్వామి తమ చిన్నప్పుడు అసలు ఈ పుట్టపర్తికి పేరు ఎట్లా వచ్చింది, పుట్టపర్తి అని, ఇంతకుముందు దీని పేరేముండేది అనే విశేషమైన అంశాలు ఎన్నో చెప్పారు. మరి ఆ హిస్టరీ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టపర్తికి ప్రాచీన నామం గొల్లపల్లె. ఆ స్థలమంతా పూర్వం గోవులతోనూ ఆవులతోనూ గోపాలకులతోనూ నిండుండేదట. ఒకసారి ఆ గ్రామంలో ఒక గోపాలకుని ఆవు మేతకై పొలానికెళ్లి సాయంత్రం ఒట్టిపోయిన ఒదుగుతో తిరిగొచ్చింది. ప్రతిరోజు అదేవిధంగా రావటం గమనించిన ఆ గోపాలుడు ఒకనాడు రహస్యంగా ఆ ఆవు వెనకే అరణ్యానికెళ్లి కాపు కాయసాగాడన్నమాట. ఆ సమయంలో ఆ ఆవు ఒక పుట్టను సమీపించటం, ఆ పుట్టలో నుంచి ఒక దేవతాసర్పం బయటికొచ్చి ఆవు వెనుక కాళ్లకు చుట్టుకుని పొదుగులోని పాలను ఆవుకి ఏమాత్రం బాధ కలగకుండా త్రాగటం చూసి ఆ గోపాలుడు చాలా ఆశ్చర్యపడి అది దేవతాసర్పమని గ్రహింపలేక పాముపై ఒక రాతిని విసిరివేశాడు. పాపం ఆ రాతి దెబ్బకు ఆ పాము రక్తసిక్తమైపోయింది. ఆనాటి నుంచి ఆ గ్రామంలోని గోపాలకుల వంశాలన్నీ పాపం క్షీణింపసాగాయన్నమాట. గ్రామమంతా పుట్టలమయమైపోయింది. అందువల్ల ఆ గ్రామం పుట్టవర్ధిని అని పేరు పొందింది. అదే కొంచెం కాలాంతరంలో పుట్టపర్ధిగా ప్రస్తుతం మనందరం ఎంతో చక్కగా వస్తూ పోయే పుట్టపర్తిగా మారింది. అనంతర కాలంలో సర్పరక్తంచేత తడిసి ఎర్రని చార ఏర్పడ్డ ఈ రాతినే గోపాలస్వామిగా భావించి గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధికై పూజలు చేయసాగారట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీరులైన పాలగాండ్రకు ఈ పుట్టవర్ధిని గ్రామం స్థావరంగా ఉండేది. మరి ఆ పాలగాండ్రు కొందరు ఆ శిలకు ఆలయం కట్టించి నిత్యం ధూపదీప నైవేద్యాలతో గోపాలస్వామిని ఆరాధించగా క్రమంగా ఆ గ్రామం అభివృద్ధి చెందసాగింది. చూశారా, భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే మనకన్నీ మంచి జరుగుతాయి. కొన్ని సంవత్సరాల క్రితం స్వామి కూడా సత్యసాయినాథుడు ఆ విగ్రహమహత్యాన్ని నిర్ధారించి దానికి అభిషేకం కూడా చేయించారు. చందన అలంకారం గావించినప్పుడు ఆ శిలపై మోహన మురళీధరుని రూపాన్ని అందరూ స్పష్టంగా దర్శించారట. మరి ఈ పుట్టవర్ధినికి, మన పుట్టపర్తికి ఈ పేరు ఎలాగొచ్చింది అనేది పూర్వం గొల్లపల్లి నుంచి ఇప్పుడు ఉన్న పుట్టపర్తికి ఎలా వచ్చిందనేది విన్నాం. ఈ అంశంలో మనం చూసినట్టయితే ఈ కథలో చూసారా పాపం ఆ పాలవాడు గొల్లవాడు భగవంతుణ్ణి తప్పకుండా ఆరాధిస్తాడు, కాని అది పాము రూపంలో వచ్చినప్పుడు దాన్ని చంపే ప్రయత్నం చేశాడు. ఇటీవల కాలంలో జరిగిన ఒక వింత విషయం చెప్తాను. స్వామి ఎన్నో మార్లు ఈ విషయం గురించి తమ ఉపన్యాసాల్లో చెప్పారు. సరే, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము, ఎదురుగుండా హనుమంతుడి విగ్రహానికి ప్రార్థిస్తూ పక్కనే ఒక కోతి వస్తే దాన్ని చీచి పోపో అంటూ ఉంటాం. అదే రూపంలో వచ్చిన ఆ భగవంతుడిగా భావించి మనం ఏనాడు దాని దగ్గరికి పోయే ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుణ్ణి మనం ఆ శిలకు మాత్రమే నిర్ధారించేస్తున్నాం, పరిమితించేస్తున్నాం. కాబట్టి స్వామి మనకేం చెప్తారు, రాయిలో ఉన్న ఆ భగవంతుణ్ణి కూడా చూడమని చెప్తారు. సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఒకసారి మన సాయి కుల్వంతాల్కి పక్కనే ఉన్న మన వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అనుకోకుండా వెనకాతలు ఏదో ఒక కోలాహలంలా వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అశ్వత్థ వృక్షం కింద మన నాగసర్పాలన్నీ అమరికగా ఉంటాయి కదా, అక్కడ అందరూ పూజలు జరుపుకుంటున్నారు. అనుకోకుండా ఆ కోలాహలం చూసి ఇటు తిరిగితే అక్కడ ఒక పాము వెళ్తూ ఉంది. అందరూ భయపడిపోయి వెనక్కి పారిపోయారు. అప్పుడు అనిపించింది నాకు, ఒక ముగ్గురు నలుగురు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వామి ఎంత చక్కగా చెప్తారంటే, చూడండి, నేను ఈ మానవాకారంలో రాకపోతే శంఖచక్ర గదా పద్మాలు ధరించుకుని వస్తే ఏ డ్రామా కంపెనీ నుంచో వచ్చారు భగవంతుడు అని దూరంగా పారిపోతారు భయపడి. శివుడు జటాజూటంతో గంగాధరుడై ఇలాగ సర్పాలు వేసుకుని వస్తే ఎన్నడూ ప్రజలు దగ్గరికి కూడా రారు అని స్వామి కొంచెం హాస్యాస్పదంగా మనకి సరదాగా చెప్తూ ఉంటారు. కాని దాంట్లో ఉన్న అంతరార్థం మనం గ్రహించాలి. ప్రతి జీవిలో భగవంతుడున్నాడు అని ఒక అంశం మనకి నిర్ధారణ చేయడానికి స్వామి చెప్తారు. సరే, కథలోకి ముందుకు వెళ్దాం. మరి అది 1926 సంవత్సరం నవంబర్ 23వ తేదీ, అక్షయనామ సంవత్సరం, కార్తీక బహుళ తదియ సోమవారం, ఆర్ద్రా నక్షత్రం, పరమశివుడికి అతి ప్రీతికరమైన కార్తీక సోమవారం. ఆ తెల్లవారుజామున సమయంలో 4 గంటల నుంచి ఈశ్వరమ్మ అత్తగారు పురోహితుల వారింట జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది. కోడలు ప్రసవించి సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయాలు కబురు చేసిన లక్ష్మమ్మగారు ఎంతో శ్రద్ధగా సత్యనారాయణ స్వామి పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని తప్ప ఇంటికి వెళ్లకూడదని పాపం నిశ్చయించుకున్నారు. చివరకు ఆ విధంగానే ఆమె కోడలికి ప్రసాదం తెచ్చిచ్చారు. తెల్లవారుజామున 5 గంటలు 6 నిమిషాలైంది. మలయమారుతం చల్లగా మెల్లగా వీస్తున్నది. దేవాలయ ధ్వజస్తంభంపై చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయి. ఇంట్లో దివ్యమంగళ వాద్యాలు వాటంతట అవే మ్రోగుతున్నాయి. ఆ పరమ పవిత్రమైన శుభవేళలో శ్రీ 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 సత్యసాయి అవతార పురుషుడు అవతరించాడు. చెక్కిట చిన్న పుట్టుమచ్చతో ఆ దివ్యబాలుని ముఖం చంద్రబింబంలా ఉంటుంది. మహావిష్ణువుకు ఉన్నట్లే వక్షస్థలంపై శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, పాదాలలో శంఖచక్ర చిహ్నాలతో ఆ బాలుడు తేజరిల్లాడు. మరి ఎందుకీ విషయం చెప్తున్నానని మీరనుకోవచ్చు, స్వామి పుట్టుకకి ఈ నాగుల చవితికి పాముకి ఏమిటి సంబంధం అని. మరి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు వచ్చాడంటే ఆదిశేషుడు కూడా వచ్చేయాల్సింది కదా కిందకి. మన రామావతారంలో రాముడు అవతారమూర్తిగా వచ్చినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణుని రూపంలో వచ్చాడు. మరి ఆ దివ్య బాలుడు జన్మించగానే అత్తగారు లక్ష్మమ్మగారు ఆ పసికందును పురిటి గదిలో ఒక మూల తాటాకులపై పక్కవేసి పడుకొనిబెట్టింది. కొంతసేపటికి ఆ పక్క అటు ఇటు కదలసాగింది. తీరా ఆ బాలుణ్ణి ఎత్తుకుని పక్క తీసి చూస్తే అడుగున చుట్ట చుట్టుకొని ఒక సర్పం ఉన్నది. పుట్టపర్తి గ్రామంలో సహజంగా చాలా పాములున్నాయన్నమాట నిజమే, కాని ఈ విధంగా పడక గదిలో పాము శయ్యవలే అమరి ఉండటం అసాధారణమైన విషయం. తర్వాత వెతికితే ఆ సర్పం ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. అందుకే ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్యగా ఏర్పడటానికి ఆదిశేషుడు రావటం తప్ప మరొకటి కాదు అని నమ్మి తీరాల్సిందే. ఇది ఈ అవతారమూర్తి చూపిన మొట్టమొదటి అద్భుత చర్య. మరి ఈ సత్యసాయి భగవాను కీర్తిస్తూ, సాయినాథుడు ఎవరు? కృష్ణుడా, రాముడా, మహావిష్ణువా, ఈశ్వరుడా, పార్వత ఎవరు అన్న విషయాన్ని తెలిపే ఈ చక్కని పాటని వింటూ తర్వాత కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. పాట వింటుంటే అసలు స్వామివారి దివ్యమంగళ విగ్రహం మన కళ్ల ముందు అట్లాగా కదలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది కార్తీక మాసంలోనే. కార్తీక మాసం ప్రారంభమయ్యి 3 రోజులైపోయింది. మనం కార్తీక మాసం యొక్క 4వ రోజులో ఉన్నాము. ఈ కార్తీక మాసంలో స్వామివారి జన్మదినోత్సవం మనం జరుపుకోబోతున్నాము. మరి దానికి శుభారంభంగా ఈ అందమైన పాటను మనం విని స్వామివారిని మన మనసులో అనునిత్యం ముద్రించేసుకుని ఎప్పుడు మనకి కావాలో స్వామితో అప్పుడు నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటే అది ఒక దివ్యమైన అనుభూతి. మరి ఇది ఈ విధంగా ఉండగా స్వామి లీలల గురించి, మన నాగసాయి దర్శనాల గురించి ముందు మాట్లాడుకుందాము. చిత్రావతి ఇసుక తిన్నెలపై ఎంతో మంది భక్తులని స్వామి పాత మందిరం రోజుల్లో తీసుకువెళ్లి ఎన్నో లీలలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే, విదితమే. మరి అలాంటి ఒక సందర్భంలో ఏమైందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే స్వామి ఇప్పుడు ఒక చక్కని పద్యంలో చెప్తూ ఉంటారు, ఆ పద్యం ఏంటో తెలుసుకుందాం.
విచిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనావన చైత్రంబులు విష్ణుదేవుని చారిత్రంబులు శ్రీ సాయిదేవుని చారిత్రంబులు శ్రీ సాయి దేవుని చారిత్రంబులు శ్రీ సాయి దేవుని చారిత్రంబులు
మరి మన విజయమ్మ గారు రాసిన అన్యథాశరణం నాస్తి పుస్తకం నుంచి ఒక అద్భుతమైన అనుభవం మనకి కనిపించింది. ఆమె ఎలా వివరిస్తున్నారో ఒకసారి మనం విద్దాము. అందరం చిత్రావతి ఇసుకపై కూర్చుని ఉండగా ప్రభువు సంభాషిస్తూ, నాగసాయి వస్తున్నారు అన్నారు. ఎవరో మనిషి కాబోలనుకుని చుట్టూ పరీక్షించి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. అటు చూడండి అన్నారు సాయి ప్రభువు. చూస్తే నాగుపాం వస్తున్నది. పాము అనగానే అందరికీ తెలిసిందే, అందరూ భయపడటం సహజమే. అది మామూలు నాగం కాదు, ఆదిశేషుడని చెప్పవచ్చు. బాగా లావుగా ఉన్నది, తోకే కనిపించలేదు. అది పాకుతూ వస్తుంటే, వంకరలు తిరిగి వస్తుంటే, నృత్యం జలుపుతూ వస్తున్నట్లుగా చూడ, అంత ముచ్చటగా ఉన్నదింట ఆ పాము. కొంత దూరం వచ్చేసరికి నాగదేవుని ముఖమునకు మారు ఆ స్థానంలో మన సాయిదేవుని ముఖం అంత సుందరంగా అమరి ఉంది. ఇదివరకు ఇలాంటి అద్భుతం ఎక్కడా వినలేదని విజయమ్మగారు చెప్తున్నారు. సర్వమూ నేనే అని ప్రదర్శిస్తున్నారు స్వామి. అయినా పాము పామే కదా, దగ్గరికొస్తుంటే భయంతో శరీరం జలధరించడంగా సాయిరాముని చూచి, వద్దు స్వామి, వెళ్ళిపోమనండి స్వామి, వెళ్ళిపోమనండి అని పాపం భక్తులందరూ బతిమాలుకున్నాం. పాపం ప్రభు ఆప్యాయంగా చూచి, వెళ్లిరా నాగసాయి, వెళ్లిరా అనగానే అది అదృశ్యమైపోయింది. పళపళమనే నల్లటి రంగుపైన, నిగనిగలాడే నల్లటి రంగుపైన బంగారం లాంటి చుక్కలు తళతళా మెరుస్తుంటే నేత్రానందపర్వంగా కనువిందు గావించింది. వీటన్నింటినీ కలిసి ఒక్క పాటగా ప్రభువుకి అర్పించారు. చూశారా ఎంత అద్భుతమైన లీలో మన నాగసాయి దర్శనం స్వామి చిత్రావతి ఇసుక తిన్నెలపై అందరికీ భక్తులకి ఆ దర్శనమిచ్చారు నాగసాయి గాని. ఈరోజు ఈ అంశాన్ని మీకు అందిద్దామన్న ప్రయత్నంలో ఒక పుస్తకం తిరగవేస్తుండగా అది బాల పట్టాభిగారని ఒక స్వామి భక్తులు ఆయన రాసిన పుస్తకంలో కొన్ని అమోఘమైన అనుభవాలున్నాయి. మరి ఆ అనుభవాలు శ్రోతలందరూ కూడా ఆ పుస్తకాన్ని తప్పకుండా చదివితే ఎంతో మైమరిచిపోతారు ఆ అనుభవాలని స్వామి లీలల్ని విని. దాంట్లో స్వామి సర్పంగా ఎట్లా దర్శనమిచ్చారో అనేది ఒకటి రాసున్నది. ఎంత అందంగా ఉన్నదంటే, మందిరంలో ఒక ఫోటోగ్రాఫ్ ఉండేది స్వామివారి చిత్రపటం. ఆ చిత్రపటంలో రెండు పాములు లేపిన ఇట్లాగా తమ సర్పాలను ఇట్లాగా రేజ్ చేసి ఉన్నట్టు, అది కూడా ఎక్కడా స్వామివారి ముడుకుల వరకు ఇలాగా నించుని ఉన్నట్టు, ఆ పడగ ఎత్తి ఉన్నట్టు ఒక ఫోటో ఉండేదంట. స్వామివారి సోదరుడైన శేషమరాజు గారు ఆ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా వచ్చింది అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పుస్తకంలో ఇది రాసున్నది. ఒకసారి మైసూర్ నుంచి కొంతమంది భక్తులొచ్చారు. భక్తులొచ్చి గురుపూర్ణమని వాళ్ల ఊర్లో చేసుకుంటే బాగుంటుంది అని ఎంతో ప్రార్థించారు. పాపం వాళ్లు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని గురువుగా భావించి స్వామి పాదాలకి పువ్వులు సమర్పించుకుని, సమర్పిస్తున్న సమయంలో స్వామి సహస్రనామాలను అర్చిస్తూ స్వామివారికి పాపం పువ్వులు సమర్పించుకుంటున్నారు. మనకందరికీ తెలిసిందే కదా, ఈ బెంగళూరుని మనం సిటీ ఆఫ్ గార్డెన్స్ అండ్ సిటీ ఆఫ్ ఫ్లవర్స్. ఎన్నో పువ్వులు, వివిధ రకాలైన పువ్వులు దొరుకుతాయి అక్కడ. సో బెంగళూరు నుంచి వీళ్ళంతా పాపం ఎన్నో పువ్వులు తీసుకొని వచ్చి స్వామివారికి ఇలా పూజ చేయడం మొదలు పెడుతున్నారు. కాని స్వామివారు ఒక హెచ్చరిక చేశారు వీళ్ళందరికీ పూజ ప్రారంభించే ముందు. స్వామి ఏమన్నారంటే, మీరు పూజ చేస్తున్నప్పుడు నా ముడుకులకి పైకి రాకూడదు పువ్వులు, పువ్వుల గంప, ఆ పువ్వులు హీ పైపై ఉంటాయి కదా ఇలా గుంపు గాని, అది నా ముడుకుల్ని దాటకూడదని స్వామి వాళ్ళకి హెచ్చరిక చేశారంట. పాపం వాళ్ళు వాళ్ల భక్తిలో నిమగ్నమైపోయి ఆ చేస్తున్న ఆ ఆనందంలో తమను తాము మైమర్చిపోయి స్వామి చెప్పిన ఈ హెచ్చరికని పాపం వాళ్ళు గుర్తుంచుకోలేదు. చేస్తూ ఉండగా ఆ పువ్వులన్నీ కలిపి స్వామి ముడుక్కి పైకి పైభాగం వరకు ఒక పుట్టగా ఎత్తుగా వచ్చేశాయి. అప్పుడు ఏమైందంటే ఆ హీప్లోంచి ఆ ఎత్తుగా ఉన్న ఆ పూల కొండలోంచి రెండు పాములు ఇట్లా బయటకొచ్చి తమ సర్పాలను తమ పడగలను ఇలాగెత్తి ఉంచాయంట. పాపం భక్తులందరూ చాలా ఆశ్చర్యవంతులై అలా చూస్తూ ఉండిపోయారంట. పాపం ఎవరో ఒక ఆయన చాలా తెలివిగా ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీసుకుని అది దాచిపెట్టుకుని తరువాత దాన్ని మందిరంలో ఉంచడం కూడా జరిగిందంట. చూసారా ఎంత అందమైన అనుభవమో ఇది. మరి ఇంకొక చక్కని అనుభవం మన బాలపట్టాభి గారు తమ పుస్తకంలో చెప్తున్నారు మనకి. ఒకసారి 7:30 ఆ ప్రాంతంలో పాపం మందిరానికి తిరిగి వచ్చేశారు. చక్కగా డిన్నర్ చేసేసి పడుకున్నా అని ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ఎంతో చిత్రావతికి స్వామి వాళ్లను తీసుకువెళ్లటం, ఎన్నో వింతలు జరగటం, ఆ వింతలన్నీ గుర్తు తెచ్చుకుంటూ పాపం ఆయనకి నిద్ర పట్టక ఇటు అటు తిరుగుతున్నాడంట. అప్పట్లో మనకు తెలిసిందే, ఇసుక తిన్నెలపై అందరూ పడుకునేవారు మన స్వామి మందిరం ముందర. పాపం ఈయనకి ఇట్లాగా ఆలస్యంగా పడుకునే అలవాటు చాలా ఎక్కువైపోయింది. సో చీకటి పడిపోయింది బాగా రాత్రి. ఎవరో మందిరంలోంచి బయటికి వస్తున్న ఒక రూపంలా వస్తున్నట్టు పాపం పట్టాభి గారికి కనిపించిందట. అక్కడ భక్తులందరూ తమ బెడ్స్ ని పరుచుకుని పడుకోవడం ఒక ఆనవాయితీ. ఆ బెడ్స్ గుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా పరికించి చూస్తూ వెళ్తున్నట్టు ఈయనకు కనిపించింది. ఆ వస్తున్న మనిషి, మందిరంలోంచి వస్తున్న మనిషి ఒక టార్చ్ వేసుకుని ఇటు అటు తిరగడం గమనించాడు. ఈయన పాపం నిద్ర పట్టక ఇటు అటు తిరుగుతుంటే ఆ టార్చ్ పట్టుకున్న వ్యక్తి వచ్చి, ఏయ్ పడుకో, ఏయ్ పడుకో అని అన్నారట. పాపం ఇతను కష్టపడి కళ్ళు మూసుకుని ఇట్లాగా పక్కకి తిరిగి చూసేసరికి ఒక 5 అడుగుల పాము ఒకటి అట్లా తమ పక్క నుంచి వస్తూ ఉండడం చూశారంట. పాపం పాము 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 అని అరగడానికి ప్రయత్నం చేశారు గాని అస్సలు సౌండ్ కూడా రావట్లేదంట ఆయన గొంతులోంచి. కాని అకస్మాత్తుగా ఆ పాము ఏ విధంగా వచ్చిందో ఆయన దగ్గరికి కూడా రాకుండా అలా వెళ్ళిపోయిందంట. పాపం 4 గంటలకి యథావిధిగా అందరూ లేచి ఉన్నారు. అప్పుడు స్వామివారు 4 గంటలకి మందిరం నుంచి ఇట్లా బయటకు వస్తూ తిన్నగా ఈ బాలపట్టాభి గారి దగ్గరికి వచ్చి, ఏమి రాత్రి నువ్వెందుకు పడుకోలేదు అని అడిగారట. అరే స్వామికి నేను పడుకోలేదని ఏ విధంగా తెలిసింది అని ఆయన పాపం చాలా ఆశ్చర్యపోయాడంట. అప్పుడు పాపం నిద్ర పట్టలేదు కదా రాత్రంతా అని. సో ఆయన కొంచెం సైలెంట్గా ఉండగా స్వామి చెప్పడం మొదలుపెట్టారంట. నువ్వు నన్ను చూసావు కదా బయటికి రావటం, ఆ టార్చ్ వేసుకుని అందరి బెడ్లో చెక్ చేసుకుంటూ వెళ్లడం నువ్వు గమనించావు కదా, కాని నువ్వు నన్ను గుర్తించలేకపోయావు నేనెవర్నో. ఎందుకు నేను అట్లా చేశాననుకున్నావు? ఎందుకంటే ఎన్నో విష సర్పాలు, పురుగులు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి, వాటి నుండి మీ అందరినీ కాపాడటానికి నేను కాపలా కాస్తున్నాను అంటూ, చూసావా నువ్వు పడుకున్నప్పుడు ఒక పెద్ద పాము నీ దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని దూరంగా పంపించింది ఎవరనుకున్నావు? నేనే దాన్ని దారి తప్పించి దారి మళ్లించాను. మరి అంతటి అనుభవం కలిగించిన స్వామికి ఆయన పాపం ఎంతో కృతజ్ఞతతో స్వామివారి పాదాల మీద పడిపోయారంట. అప్పుడు స్వామి చెప్పడం ప్రారంభించారు. ఈ మొత్తం గ్రామమంతా పుట్టలు పాములతో నిండి ఉన్నది, అందుకే దీన్ని పుట్టపర్తి అన్నారు. పుట్ట అంటే యాంట్ హిల్ అని, పర్తి అంటే ఫుల్ ఆఫ్ అంటే నిండి ఉన్నది అంటూ పాపం అందరూ చక్కగా పడుకుని ఉండటం చూసి స్వామి చక్కగా పడుకో అని చెప్పి వెళ్ళిపోయారంట. చూసారా, పాత మందిరంలో జరిగే ఎన్నో విషయాలు మనకి తెలియటం, ఆ రోజులకి మనల్ని అలాగ ట్రాన్స్పోర్ట్ చేసేసుకుని తీసుకుని వెళ్లటం అనేది మన అదృష్టం. మరి ఈనాటి కార్యక్రమం మనం ముగించే సమయం ఆసన్నమైపోయింది. ఇంకా మీకు ఎన్నో చెప్పాలన్న ఆత్రము ఆదుర్ధ నాకున్నది, కానీ మనకి సమయం చిక్కటం లేదు. చివరగా ఒకే ఒక అనుభవం మీకు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ఫేమస్ ఎక్స్పీరియన్స్. ఇది స్వామి దగ్గర ఉన్న రాధాకృష్ణ గారు స్వామి కారు తోలుకునేవారు. ఒకసారి తమ ప్రయాణంలో స్వామి ఒక చిన్న కారులో బెంగళూరు నుండి పుట్టపర్తి వస్తున్నారు. మన రాధాకృష్ణ గారు కారుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఈయన వెనక్కి తిరిగి చూడగా స్వామి ధ్యానంలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నారు. కారు ఫుల్ స్పీడ్లో పోతోంది. అకస్మాత్తుగా ఒక పెద్ద పాము రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరికి అడ్డంగా ఇలా రావడం గమనించారు ఆయన. గమనించినప్పుడు ఈయనకి పాపం ఆ పావుని కారుకి బ్రేక్ వేసి పావుని కాపాడాలో తెలియదు, లేకపోతే దానిమేంచి కారు పోనించి స్వామిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అన్న ఆలోచన రెండు ఒకేసారి వచ్చాయన్నమాట. ఆయన పాపం స్వామిని ఏ విధంగానూ మనం స్వామి ధ్యానానికి మనం భంగం కలిగించకూడదు అని పాపం కారు అలా కళ్ళు మూసుకునే పోనిచ్చాడు ఆ పాము మీ నుంచి. చివరిగా స్వామి మందిరం చేరుకున్నారు. చేరుకున్నప్పుడు రాధాకృష్ణ గారిని ఇంటర్వ్యూకి పిలిచారట, రా లోపలికి అని. పిలిచినప్పుడు వెళ్తూ ఉంటే స్వామి వీపు మీద అంగీ మీద ఒక ఇట్లా చార కనిపించిందంట, మట్టి చార. ఏంటి స్వామి ఈ మట్టి చార అని చెప్తే అప్పుడు స్వామి రాధాకృష్ణ గారికి చెప్పారంట, చూడు నువ్వు నా ధ్యానం భంగమవుతుందని కారు అట్లా పోనిచ్చేశావు, పాపం ఆ పావును ఎవరు రక్షిస్తారు నేను కాకపోతే, మరి ఆ పావుని రక్షించడానికి నేనే అక్కడికి దాని రూపంలో వెళ్లాను అని చెప్పి రాధాకృష్ణ గారికి వెల్లడి చేశారంట. చూశారా, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. సర్వభూతాలలో భగవంతుణ్ణి ఆరాధించడం భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత ఔన్నత్యమని మనం ఈ కార్యక్రమ ప్రారంభంలోనే తెలుసుకున్నాం కదా. మరి ఆ జీవికి ఏదైనా దెబ్బ తగిలితే అది భగవంతునికి దెబ్బ తగిలినంతేగా స్వామి మనకి నిరూపించారు. అంతకన్నా నిదర్శనం మనకి ఇంకేం కావాలి. మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ఈ కార్యక్రమం మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది, మీరు కూడా ఇలాంటి స్వామివారి లీలలు చదువుతూ దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తూ మన జీవితాల్ని సార్థకం చేసుకోవాలని స్వామితో మనసారా ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మన స్టూడియోలో సమయం 4:17. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. మరి ఈ చక్కని పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
చాలా నమ్మినాను స్వామి బా
పలుకు పలుకు తేలేనులుకు కలుష హరణ పలుకు పలుకు తేలేనులుకు కలుష హరణ పలుకు పలుకు తేలేనులుకు కలుష హరణ
Yeah.